ఇప్పుడు మీకోసం మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం అక్టోబర్ 27, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
డిస్క్లైమర్: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased. And hence, listener's discretion is advised.
స్వరమాలిక అమెరికా నుండి వింటున్నారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు భారత కాలమాన ప్రకారం, అలాగే అమెరికా ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం. స్వరమాలిక కార్యక్రమాలను మీకు అందిస్తున్నది మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక, ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో. అమెరికా నుండి భారతీయ స్వరం. స్వరమాలిక శ్రోతలకు నమస్కారం. నేను మీ శ్రీ సత్య గౌతమి. ఈరోజు కార్యక్రమాల్లో ముందస్తుగా జీవితం ఇలా కూడా ఉంటుందా సీరియల్ 4వ భాగం మీరు వినబోతున్నారు. చదువుతున్నది శ్రీ సత్య గౌతమి. ఈ సీరియల్ శ్రీమతి అంగులూరి అంజనాదేవి గారు రాశారు. దీన్ని నేను మాలిక పత్రిక నుండి మీకు చదివి వినిపిస్తున్నాను. పోయిన వారం ముగింపుగా మనం ఏం చెప్పుకున్నామంటే, నాకు ఇక్కడ ఉండాలని లేదు నాన్న, మీరంతా నన్ను చదువులేని చవటను చూసినట్లు చూస్తున్నారు, మీ చూపుల్ని నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు మాత్రం ఉండదా నాన్న, కాసింత ప్రేమ కాసింత పొగడ్త కావాలని. మీరు నా ముందే ఎంటెక్లు ఎంబీఏలు చేసిన వాళ్ళను ఆకాశానికి ఎత్తి మాట్లాడుతుంటే నాకు ఎటైనా పారిపోవాలనిపిస్తుంది అన్న కొడుకు మాటలే గుర్తొస్తున్నాయి అంకిరెడ్డికి. మనసంతా వికలమైపోయింది. వెంటనే తాగుతున్న కాఫీని పూర్తిగా తాగకుండా సగం కాఫీ ఉన్న కప్పును టీపాయ్ మీద పెట్టి లేచాడు. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, ఇప్పటికే బాగా ఆలస్యమైంది అంటూ బయటికెళ్ళి కారులో కూర్చుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు అంకిరెడ్డి. ఇక్కడితో మనం పోయిన వారం ఆపాం కదా, ఈ వారం దీని కంటిన్యూషన్ విందాం. రాత్రి డిన్నర్ అయ్యాక తలుపులన్నీ వేసి వంటగదిలోకి వెళ్ళి లైట్ ఆపేసి తన గదిలోకి వెళుతున్న మోక్షను ఇలారా మోక్ష అంటూ పిలిచింది మాధవీలత. మోక్ష ఆగి తన వైపే చూస్తున్న అత్తగారి దగ్గరకు వెళ్ళింది. క్రీమ్ కలర్ నైటీలో ఉన్న మోక్ష షాంపూతో అప్పుడే హెడ్ బాత్ చేసినట్లుంది. జుట్టును క్లిప్ పెట్టి అలాగే వదిలేయడంతో సముద్రంలోని ఒక చిన్న అల వచ్చి ఆమె వీపుపై కదిలినట్లు జుట్టంతా నల్లగా నిగనిగలాడుతోంది. 5 అడుగులు దాటిన ఎత్తుతో సన్నగా ఆరోగ్యంగా ఉన్న కోడలి వైపు అలాగే చూస్తే బాగోదని చూపుల్ని తిప్పుకుంటూ, మన కాంపౌండ్ లోపల పూసిన సన్నజాజి పూలను తెంపి మాల అల్లి ఫ్రిడ్జ్లో పెట్టాను, అవి పెట్టుకుని వెళ్ళు అంది. అత్తగారు చెబుతుండగానే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది మోక్ష. ఫ్రిడ్జ్ డోరు తీసి ఫ్రిడ్జ్లో ఉన్న 2 మూరల సన్నజాజి మాలను చేతిలోకి తీసుకుంది. వెంటనే జుట్టుకున్న క్లిప్పును తీసి ఆ మాలను తల్లో పెట్టుకుంది. ఇప్పుడు జుట్టుతో పాటు ఆ మాల కూడా ఆమె కదిలినప్పుడల్లా కదులుతోంది. ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు ఆ పూలకో పరిమళం ఉన్నట్లు తెలియదు, కానీ ఇప్పుడు మోక్ష ఎక్కడ తిరిగితే అక్కడ నేనున్నాన్నట్లు ఆ సన్నజాజి మాల తన సువాసనని వెదజల్లుతోంది. మాధవీలత అంకిరెడ్డి ఉన్న గదిలోకి వెళితే మోక్ష ఆనందం ఉన్న గదిలోకి వెళ్ళింది. ఆమె వెళ్ళేటప్పటికీ ఆనంద్ టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. ఆమెకన్నా ముందుగా వెళ్ళిన సన్నజాజి పూల వాసన అతని చుట్టుముట్టింది. అతను దాన్ని ఆస్వాదించలేదు. అతను ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక ఆమెతో మాట్లాడే ఏకాంతం రాకపోవడంతో డిన్నర్ అయినప్పటి నుండి ఎప్పుడెప్పుడు గదిలోకి వస్తుందా అని ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. అతను రిమోట్తో టీవీ ఆపుతుండగా ఆమె వెళ్ళి అతని పక్కన పడుకుంది. అంతవరకు వెళ్ళకిలా పడుకుని ఉన్న ఆనంద్ అలాగే పడుకుని రెండు చేతుల్ని తలకింద పెట్టుకున్నాడు. ఆమె అతని వైపు తిరిగి తన చేతిని ప్రేమగా అతనిపై వేసింది. ఆనంద్ ఆమె వైపుకి తిరగకుండా అలాగే పడుకుని డబ్బులు పంపేరా మీ వాళ్ళు అన్నాడు. అతని మీద వేసిన చేతిని మెల్లగా తన వైపుకు తీసుకుంది. ఆమె కూడా తిరిగి వెళ్ళకిలా పడుకుంది. పంపుతారట, ఇప్పుడు కాదు అంది. ఇంకెప్పుడు అన్నాడు. అతని గొంతులో అంతవరకు ఉన్న సౌమ్యత తగ్గింది. ఆమె పడుకున్నదల్లా చటుక్కున లేచి కూర్చుంది. ఏంటి లేచి కూర్చున్నావు? పడుకుంటే నేను మీకెలా కనిపిస్తాను? మీరేమైనా నా వైపు చూస్తున్నారా? డబ్బులు అడగటానికి చూడటం ఎందుకు? పిచ్చి ప్రశ్న కాకపోతే. మీరెంత ఆర్టిఫిషియల్గా ఉన్నారో మీకు తెలుస్తుందా? నాకు ఆర్టిఫిషియల్గా ఉండటమే ఇష్టం. లేకుంటే మోసపోతాం, మనల్ని మనం మోసం చేసుకుంటాం. అది నాకు ఇష్టం ఉండదు. డబ్బు తప్ప మీకు ఇంకే ఇష్టాలు లేవా? డబ్బు తప్ప కేవలం ఇష్టాలు మాత్రమే ఉన్నవాళ్ళని పెళ్లి చేసుకోవలసింది. ఇష్టం వచ్చినట్లు గాల్లో చప్పట్లు కొట్టుకుంటూ ఎంజాయ్ చేసేదానివి. అయినా నా డబ్బులు నాకు ఇవ్వటానికి మీ వాళ్ళకి ఏం నొప్పి? ఫ్రాంక్గా చెప్పండి, మా వాళ్ళు మీ దగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నారా? లేదు కదా. పెళ్లిలో కట్నం డబ్బులు ఇవ్వలేక నోటు రాసిచ్చారు. దానికే వాళ్ళ ఏదో మీ దగ్గర డబ్బులు తీసుకున్నట్లు ఒకటే నస. భరించలేకపోతున్నాను. ఒక్కరోజు కాదు, 3 సంవత్సరాలుగా అంది. అతను కూడా లేచి కూర్చుని, నాది నస, నోటు రాసిచ్చినప్పుడు చచ్చినట్లు డబ్బు ఇవ్వాలా వద్దా? 3 సంవత్సరాలుగా సతాయిస్తున్నారు. అసలు ఎవరు రాసిమ్మన్నారు మీ వాళ్ళను? ప్రో నోట్లు? ఏదో నోటు కదా, డబ్బులేమైనా ఇస్తున్నామా? రోజులు గడిచే కొద్దీ వాళ్ళ భార్యాభర్తల అనుబంధం పెరిగి నోటు విషయం మర్చిపోతామనుకున్నారు మీ వాళ్ళు. వెధవ తెలివితేటలు. అలాంటి తెలివితేటలు వాళ్ళకన్నా నాకే ఎక్కువ ఉన్నాయి. అది తెలిసినట్లు లేదు వాళ్ళకు. వెళ్ళి చెప్పు అన్నాడు ఆనంద్. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు చెప్పాలి? రేపే వెళ్ళి చెప్పు. నేను వెళ్ళను. నాకు మా ఆఫీసులో లీవ్స్ ఇవ్వమని మొన్న మా ఊరు వెళ్ళేటప్పుడే చెప్పారు. మరి డబ్బులు ఎలా రావాలి? వాళ్ళు ఏమైనా నాకు ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చినట్లు 10 రూపాయలు వడ్డీ ఇస్తున్నారా? నోటులో క్లియర్గా నెలకి 101 రూపాయి వడ్డీ మాత్రమే ఇవ్వగలం రాసి ఉంది. వడ్డీ రేటైనా పెంచమను, లేకుంటే డబ్బులైనా త్వరగా ఇమ్మను అన్నాడు. ఈ సంవత్సరం అయితే మా వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వలేరు. మొన్న వచ్చిన తుఫానుకు తోటలో కాచిన కాయపూత మొత్తం రాలిపోయింది. అది చూసి ఇంట్లో అందరూ కుప్పకూలిపోయి ఉన్నారు. ఈ స్థితిలో నేను వెళ్ళి వడ్డీ రేటు పెంచమనో లేదా డబ్బులు ఇమ్మనో అడిగితే వాళ్ళంతా విషం తాగి చస్తారు అంది. అలా అంటున్నప్పుడు బాధతో ఆమె గొంతు వణికింది. అతనేమాత్రం ఆమెను అర్థం చేసుకోకుండా, బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదూ, అంటే మళ్ళీ మీ తోటలో కాప వచ్చేంత వరకు నన్ను డబ్బులు అడగవద్దనేగా. అప్పుడు కూడా తుఫాను రాకుంటేనే డబ్బులు వస్తాయి, లేకుంటే ఆ సంవత్సరం కూడా రావు అన్నాడు. మోక్షిక మాట్లాడలేదు. అవును, నాకు ఒకటే అర్థం కాదు మోక్ష అని ఆగాడు. ఏమిటన్నట్లు అతని వైపు చూసింది. అతను మాత్రం ఎటో చూసి, తుఫాను వచ్చినా మీ వాళ్ళు తింటున్నారు, స్నానాలు చేస్తున్నారు, డ్రెస్సులు మార్చుకుంటున్నారు, నిద్రపోతున్నారు, నా డబ్బులే ఎందుకు ఆపుతున్నారు? ఇలా ఆపినందువల్ల నేను ఎంత నష్టపోతున్నానో నీకు తెలుసా అన్నాడు. మీకే నష్టం అండి వెంటనే అంది. అది నీకు చెప్పినా అర్థం కాదులే అన్నాడు. చదువుకున్న దాన్నేగా చెప్పండి, పర్వాలేదు అంది. 3 సంవత్సరాల క్రితం మీ వాళ్ళు నాకు ఇస్తామన్న డబ్బుల్ని అప్పుడే ఇచ్చి ఉంటే వాటిని నేను 2 రూపాయల వడ్డీకి అప్పటి నుండే బయటనో మా ఆఫీసులోనో ఇచ్చి మార్చుకునేవాడిని. మా ఆఫీసులో చాలామంది ఇలాగే చేస్తుంటారు. ఆశ్చర్యపోయింది మోక్ష. ఏంటా చూపు, ఇప్పుడు రూపాయి విలువ పడిపోయి భవిష్యత్తులో చాలా బాధలు వస్తాయని ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో రూపాయలను పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఎయిర్టెల్ ఆఫీసులో పనిచేస్తున్న దానివి, రూపాయి విలువ గురించి నీకు నేను చెప్పాలా? నీకు తెలియదా 1917 సంవత్సరంలో 1 రూపాయి విలువ $13 అయితే ఇప్పుడు అనగా 2013లో 60 రూపాయలు విలువ $1 అయింది అన్నాడు. ఇప్పుడు మరింత ఆశ్చర్యపోయింది మోక్ష. నువ్వు అలా చూడకు. నేనేదో ఆర్థిక నేరం చేసి సంపాదిస్తుంటే నువ్వు దాన్ని పబ్లిక్ చేసి ఆన్లైన్లో పెట్టి అందరికీ తెలియజేస్తావేమో అని అనిపిస్తోంది. నేనేం చేసినా మన పాప కోసమే అన్నాడు. ఆమె వెంటనే కదిలి, ఇది మళ్ళీ అనండి ఆ మాట అంది. ఆనంద్ ఆ మాటను మళ్ళీ అన్నాడు. నాకేమైనా భయమా అన్నట్లు చూశాడు. నాకు నా పాప ముఖ్యం అన్నట్లు మరింత ఎక్స్ప్రెషన్ పెంచాడు. నేను దాన్ని కాదనను, ఏ తండ్రి సంపాదన అయినా చివరికి అంతో ఇంతో పిల్లలకే వస్తుంది. కానీ నేను మా ఊరు వెళ్ళి వచ్చాను కదా, మీరు ఆఫీసు నుంచి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. పూర్వి ఎలా ఉందని అడిగారా? దాన్ని చూడాలని ఉంది అని అయినా చెప్పారా? మానవీయ సంబంధాలు ఏ కోశాన లేకుండా దానికోసం మీరంతా ప్రోగు చేసి ఏం లాభం? అది దానికి తెలుస్తుందా? మీరిచ్చే ఒక చిన్న ముద్దు కలిగించే ఆనందమే కదా దానికి ఇప్పుడు కావాలి. ఆ వయసులోనే కదా అది ఇప్పుడు ఉండేది. ఎప్పుడు చూసినా అది మా ఊర్లోనే ఉంటోంది, అక్కడే పెరుగుతోంది అంది. ఆమె వైపు సూటిగా చూసి, అంటే నువ్వనేది నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను నీ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలని ఉంటే కదా అర్థమయ్యేది. అర్థమైందిలే, ఇంత క్లియర్గా చెప్పాక ఇంకా అర్థం కాకుండా ఉంటుందా? పూవి పుట్టినప్పటి నుండి మీ ఊర్లోనే ఉంది కాబట్టి దాని పాలకి, నీళ్ళకి, తిండికి, వసతికి మీ వాళ్ళు లెక్కలు కట్టి నాకు ఇవ్వాల్సిన డబ్బుల్లో తగ్గించిస్తారేమో కదా అన్నాడు. మోక్ష విసురుగా లేచి నిలబడి తలగడను చేతిలోకి తీసుకుని, నేను వెళ్ళి హాల్లో ఉన్న సోఫాలో పడుకుంటాను, ఇక్కడ పడుకుంటే నాకు నిద్ర పట్టేలా లేదు, ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్ళాలి అంది. అతను కూడా లేచి ఆమె చేతిలో ఉన్న తలగడను లాగి బెడ్ మీద పడేసి, అవసరం లేదు ఇక్కడ పడుకో, అమ్మ చూసిందంటే నేనేదో నేరం చేసినట్లు, అసలు నేరస్తులు వదిలేసి నన్ను తిడుతుంది. ఎటొచ్చి డబ్బులు ఎగ్గొట్టాలనేగా నీ వాళ్ళ ప్రయత్నం, లేకుంటే పూర్వి ప్రసక్తి ఎందుకు తెస్తావు? నీతో ఇన్ని మాటలు ఎందుకు గానీ, భవిష్యత్తులో ఏ ఇబ్బంది పడకుండా నువ్వో పని చెయ్యి అన్నాడు. ఏం పని? పూర్విని వాళ్ళు ఉంచుకుని పెంచుతున్నందుకు నెలకి ఇంతని మనమే లెక్క చూసి ఇద్దాం, లేకుంటే వాళ్ళు నాకివ్వాల్సిన డబ్బులు పూర్విని పెంచినందుకు సరిపోయాయంటారు అన్నాడు. బాధతో, కోపంతో, రోషంతో ఆమె ముక్కు పుటాలు ఎరుపెక్కి ఆమె ముఖంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. భర్తతో గొడవ పడటం ఆమెకి ఇష్టం లేదు. ఇందులో తన తండ్రి తప్పు కూడా ఏం లేదు. 3 సంవత్సరాలుగా పంటలు లేవు. బ్యాంకులో తీసుకున్న క్రాపు లోను కట్టడానికే కష్టంగా ఉందంటున్నారు. అన్నయ్యను బయటికెళ్ళి ఏదైనా పని చూసుకోమని ఎంత చెప్పినా ఊరు వదిలి బయటికెళ్ళాడు. మాట్లాడమే, నేను చెప్పిన అభిప్రాయం ఎలా ఉంది అన్నాడు. మెచ్చుకుంటుందనుకున్నాడు. కానీ ఆమె చెత్తలా ఉంది అంటే చేత్తో పొడిచి చంపుతాడేమోనని నాలుకను అదుపులో పెట్టుకుంది. పెళ్ళైనప్పటి నుండి ఇలా ఎప్పటికప్పుడు తన మనోభావాలను నొక్కి పెడుతూనే ఉంది. ఎక్కువసేపు నిలబడకుండా పడుకుంది. ఈసారి ఈతన వైపు తిరిగి పడుకోలేదు, గోడవైపు తిరిగి పడుకుంది. అతనికి వెంటనే సమాధానం ఇవ్వకపోతే జబ్బ మీద చెయ్యి వేసి గట్టిగా నొక్కి పట్టుకుని అతని వైపుకి తిప్పుకుంటాడని ఆమెకు తెలుసు. అందుకే మీకు ఇవ్వాల్సిన డబ్బులు తప్పకుండా ఇస్తారు, కాకపోతే కాస్త సమయం పడుతుంది, పూర్వ ఖర్చులకి దానికి సంబంధం లేదు అంది. అని నువ్వనగానే సరిపోతుందా? నాకిదో డౌట్ పెట్టావుగా. ఇప్పుడు నేనెలా నమ్మాలి మీ వాళ్ళని? నాకు ఇవ్వాల్సిన డబ్బుల్లో కొన్ని డబ్బులైనా చెల్లు పెట్టుకోకుండా ఇస్తారని అన్నాడు. అయితే పూర్వుని ఇక్కడ తీసుకురానా? అది ఇక్కడికి వస్తే నిన్ను ఆఫీస్కి వెళ్ళనిస్తుందా? అత్తగారు ఉన్నారుగా, అమ్మకి దాని పనులు ఏమొస్తాయి? అయితే దాని గురించి ఇంకెప్పుడు మాట్లాడకండి. దాన్ని చూస్తుంటే మా వాళ్ళకి నన్ను చూసినట్లే ఉంటుందట. నన్ను పెంచినంత ప్రేమగా దాన్ని కూడా పెంచుకుంటున్నారు. అది ఆడుకునేది నేల మీద కాదు, మా అన్నయ్య మా నాన్నల గుండెల మీద. వాళ్ళ ప్రేమను డబ్బుతో లెక్క కట్టి రక్త సంబంధాలను దుమ్ములో కలపకండి. అయినా నా బిడ్డ ఏమైనా మా వాళ్ళకి పేయింగ్ ఎస్ట మనవరాలు. భవిష్యత్తులో పూర్వికో బిడ్డ పుడితే ఆ బిడ్డకి కొనిచ్చే చాక్లెట్కి మీరు మీ అల్లుడి దగ్గర డబ్బులు తీసుకుంటారేమో, కానీ మా వాళ్ళు అలా తీసుకోరు. పడుకోండి. ఆనంద్ మాట్లాడలేదు. మాటలు ఆగిపోవటం వల్లనో ఏమో గదితో పాటు మనసు కూడా నిశ్శబ్దంగా మారింది. మోక్ష తలలో సన్నజాజి పూల వాసన గాల్లో తేలి వస్తూ గదితో పాటు మనసు కూడా వ్యాపిస్తోంది. వెంటనే అతని చెయ్యి ఆమె మీద పడేలోపే ఆమె కదిలి సన్నజాజి పూలకున్న క్లిప్ను లాగేసింది. అత్తయ్య పెట్టుకోమంటే పెట్టుకున్నాను, కానీ పెట్టుకున్నప్పటి నుండి గుచ్చుకుంటూనే ఉన్నాయి. ఏం పూలో ఏం వాసన అంటూ లేచి ఆ పూలను టీవీ పక్కన పెట్టేసింది. ఒక్క క్షణం ఆమె ముఖంలోకి చూసి ఆమె మీద వెయ్యాలనుకున్న చెయ్యిని వెనక్కి తీసుకున్నాడు ఆనంద్. ఈ భాగాన్ని ఇక్కడితో మన ఆపుదాం. మళ్ళీ వచ్చే వారం దీని కంటిన్యూషన్ విందాం. అంతవరకు వేచి ఉండండి. మీ శ్రీ సత్య గౌతమి.
మీరు వింటున్నారు మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం. అక్టోబర్ 27, 2017 నాటి ఎపిసోడ్ మనం ప్రసారం.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అగ్గగ్గగ్గగ్గగ్గో మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని. ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా? అవు మల్ల 15 ఏండ్ల అయింది దేశం ఇడ్చబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్నీ కలిపి చెప్పుకుందారి. యాద మరవకుంటీనుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు వింటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడా కెంచి వస్తున్న భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. Follow us on twitter.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
స్వరమాలిక వింటున్నారు అమెరికా నుండి. మీరు ఇప్పుడు ఎదురు చూస్తున్న కాశీ యాత్ర 5వ భాగం విశేషాలు వినబోతున్నారు పిఎస్ఎం లక్ష్మి గారి గళంలో. ప్లీజ్ స్టే ట్యూన్డ్.
స్వరమాలిక శ్రోతలకు నమస్కారం. ఇవాళ కాశీలో చేయవలసిన పనులు, అలాగే చేయకూడని పనుల గురించి కూడా చెబుతానన్నాను కదా. అవి ఏమిటంటే, ముందుగా కాశీలో తప్పకుండా చేయాల్సిన పనులు ఏమిటంటే, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే మీ గురువు దైవాలతో పాటు కాలభైరవుడికి నమస్కారం చేసుకోండి. కాశీయాత్రకి వస్తున్నాము, అనుమతినిచ్చి యాత్ర దిగ్విజయం చేయమని. కాశీయాత్రకి కాలభైరవుడి అనుమతి తప్పనిసరి. ఆయన అనుమతి లేనిదే ఎవరూ కాశీలో ప్రవేశించలేరంటారు. అలాగే యాత్ర ముగించుకునేటప్పుడు కాలభైరవుడిని దర్శించుకుని యాత్ర సఫలం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పాలి. తర్వాత మహాసంకల్పంతో గంగా స్నానం చేయండి. ఇది కాశీయాత్ర చేస్తున్న అందరూ చేయదగ్గది. గంగలో నీరు అంత స్వచ్ఛంగా లేకపోతే పడవలో కొంత దూరం లోపలికి వెళ్ళండి. ఇసుక దిబ్బల దాకా తీసుకువెళ్తారు. అక్కడ నీళ్లు కొంత బాగుంటాయి. అక్కడ మన పని పూర్తయ్యేదాకా పడవ వాళ్ళు అక్కడే ఉండి తిరిగి తీసుకొస్తారు. దానికి వాళ్ళు తీసుకునే డబ్బు ముందే కనుక్కుని అవసరం అనుకుంటే బేరమాడండి. అంత పుణ్యక్షేత్రంలో ఎక్కడ కూర్చుని ధ్యానం చేసినా ఫలితం ఒక్కటేనంటారు. అందుకని దైవాన్ని స్మరించుకుంటూ దేవాలయంలో కూర్చోనివ్వలేదని బాధపడకండి. గుడి చిన్నది కనుక అక్కడ ఎక్కువసేపు ఉండనివ్వరు. వేరే చిన్న గుళ్ళల్లో ఎక్కడైనా కూర్చోండి, లేకపోతే మీ వసతి గృహంలోనైనా సరే ప్రశాంతంగా ఆ మహాదేవుణ్ణి స్మరించండి. తప్పకుండా ఫలితం ఉంటుంది. ఇంకా తండ్రి లేని వారు పితృకర్మలు దానాలు చేయండి. దీనికోసం స్వర్గస్థులైన తమ దగ్గర బంధువుల పేర్లు, స్నేహితుల పేర్లు, గోత్రాలు, ఒక కాగితం మీద రాసి తీసుకువెళ్ళటం మంచిది. కొందరు గంగలో అస్థి నిమజ్జనం చేస్తారు. చనిపోయిన వారి అస్థికలు ప్రయాగలోని త్రివేణి సంగమంలో కాశీగంగలో నిమజ్జనం చేయటం ఆచారం. దీనివలన గంగలో అస్థికలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయో ఆ జీవులు అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో నివాసం ఉంటారని నమ్మకం. ఇంకా పంచతీర్థ స్నానం. సాధారణంగా కాశీ వెళ్ళిన వాళ్ళు ప్రతిరోజు లేకపోతే వీలైనన్నిసార్లు గంగా స్నానం చేస్తారు. కొందరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఘాట్కి వెళ్ళి చేస్తారు. కొందరు పంచతీర్థ స్నానం అని ఒకరోజు 5 చోట్ల స్నానం చేస్తారు. దీనికి పొద్దున్న 9 గంటల ప్రాంతంలో బయలుదేరి ఒక పడవ మాట్లాడుకుని అసీఘాట్, కేదారఘాట్, దశాశ్వమేధ ఘాట్, పంచగంగా ఘాట్లలో స్నానాలు ముగించుకుని తిరుగు ప్రయాణంలో 12 గంటలకు మణికర్ణికా ఘాట్లో స్నానం చేయవచ్చు. మణికర్ణికా ఘాట్లో 12 గంటలకి స్నానం చేయటం ప్రశస్తం. మిట్ట మధ్యాహ్నం స్నానం ఏమిటనకండి. ప్రతిరోజు 12 గంటలకు విశ్వనాథుడు సమస్త దేవతలు స్నానం చేయటానికి మణికర్ణికకు చేరుకుంటారని పురాణ వచనం. అందుకే ఆ సమయంలో మణికర్ణికలో చేసే స్నానం బహుపుణ్యప్రదం అంటారు. మణికర్ణిక ఘాట్లో స్నానం చేశాక పైన గట్టు మీద ఉన్న చక్రతీర్థంలో స్నానం చేసి తిరిగి మణికర్ణికలో చేయాలంటారు. కాశీలో ఉన్నన్ని రోజులు వీలైనన్ని దేవాలయాల దర్శనం, గంగా స్నానం చేయండి. కాశీ విశ్వనాథుని దర్శనానికి వెళ్ళేటప్పుడు గంగానది నుంచి నీరు, దోవలో అమ్మే విభూతి, పాలు మొదలగు అభిషేక ద్రవ్యాలు, పూజా ద్రవ్యాలు తీసుకువెళ్ళి మీ చేతులతో మీరే స్వయంగా స్వామికి సమర్పించండి. కాశీ లాంటి పుణ్యక్షేత్రాలలో చేసే దానాలు అనేక రెట్ల ఎక్కువ ఫలితాలను ఇస్తాయంటారు. కనుక వీలైనంత దానం చెయ్యండి. వాటికి కావలసిన చిల్లర కూడా వెంట తీసుకువెళ్ళండి. విశ్వనాథ దర్శనానికి వెళ్ళే దారిలో ముందు సాక్షి గణపతిని దర్శించాలి. మరి ఆయనేగా మనం కాశీ వచ్చినట్లు సాక్ష్యం చెప్పేది. తర్వాత డుండి గణపతిని, ఆ తర్వాత విశ్వనాథ మందిర ద్వారం ముందు ఉన్న కాలభైరవుడిని దర్శించాలి. తర్వాత విశ్వనాథుని వెనుక ఉన్న ముక్తి మండపం, జ్ఞానవాపి బావి తప్పక దర్శించండి. ఇక్కడ అనేక ఆలయాలు, ముఖ్యమైనవి ముందు చూడండి, తర్వాత అవకాశం బట్టి మిగతావి చూడొచ్చు. ఏ దేవతా దర్శనం చేసినా రోడ్డు మీద చికాకులతో మనసు పాడు చేసుకోకుండా మీరు వచ్చింది కాశీయాత్రకి అనే ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకుని ప్రశాంతంగా దర్శించుకోండి. అన్నింటికన్నా ముఖ్యం, అడుగడుగున కాళ్ళకి అడ్డం పడే బట్టల వ్యాపారస్తుల దళారులను తప్పించుకోవటానికి సిద్ధం అయి వెళ్ళండి. ఒక్కసారి ఆ మాయలో పడితే మీరు కాశీ వెళ్ళింది బట్టల మూట తెచ్చుకోవటానికే అన్నట్టుంటుంది. సంకల్పం చెప్పటానికి బ్రాహ్మణుడు అందుబాటులో లేకపోతే చింతించవద్దు. సంకల్పం ఒక కాగితం మీద రాసుకు వెళ్ళి మీరే చెప్పుకోండి. మరి ఇవన్నీ చేయతగ్గ పనులు, చేయకూడని పనులు కూడా ఉన్నాయన్నాను కదా. అవి ఏమిటంటే, గంగానదికి దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోకండి. ఒకవేళ వేసుకెళ్తే గంగానది ఒడ్డున మెట్లపైనే వదిలేయండి. చాలామంది క్షేత్రమంతా పుణ్యక్షేత్రమని చెప్పులు లేకుండానే తిరుగుతారు. ఆరోగ్యరీత్యా కొంతమందికి వేసుకోక తప్పదు. మరి అసలు ఇంకో రహస్యం చెప్పనా, ఇలాంటి చోట్లకి వెళ్ళేటప్పుడు ఖరీదైన చెప్పులు వేసుకోకూడదు. మనం ఎక్కడ వదిలినా పోయినా పర్వాలేదు అనుకునే చెప్పులు వేసుకోండి. వాటి మీద ధ్యాస పెట్టక్కర్లేదు. గంగా స్నానం చేసేటప్పుడు సబ్బులు, షాంపూలు వాడద్దు. గంగలో ఉన్న మట్టితో ఒళ్ళు రుద్దుకోవచ్చు. గంగలో పళ్ళు తోముకోవద్దు. గంగలో ఎటువంటి మలినాలు విడిచిపెట్టవద్దు. తడి జుట్టు విదిలించవద్దు. ఆ నీరు వేరే వారి మీద పడటం మంచిది కాదు. తడి బట్టలు ఒడ్డుకు వచ్చి జాగ్రత్తగా నీళ్లు ఎవరి మీద పడకుండా పిండుకోండి. ఈ జాగ్రత్తలు గంగానదిలో స్నానం చేసేటప్పుడే కాదు, ఏ నదిలో స్నానం చేసినా పాటించండి. కాశీ హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. సాక్షాత్తు విశ్వేశ్వరుడు, అన్నపూర్ణాదేవుల నివాస స్థలం. శక్తిస్వరూపిణి అయిన విశాలాక్షి వెలిసిన శక్తిపీఠం. అంతేకాదు సకల దేవతల నివాస స్థలం. పూర్వం అత్యంత శోభాయమానంగా వెలుగొందిన ఈ క్షేత్రం కాలగతిలో అనేక ముష్కరుల దండయాత్రల వల్ల ధ్వంసమైంది. ఇప్పటి కాశీ ఇరుకుసందులు నగరానికి వచ్చిపోయే తీర్థయాత్రికులే కాక వ్యాపారస్తులు, ఆ సందుల్లోనే యథేచ్ఛగా తిరిగే పశువులు, వాటి పేడలు అడుగడుగున మన కాళ్ళకి అడ్డంపడి వాళ్ళ దుకాణాల గురించి చెప్పే బట్టల షాపుల ఏజెంట్లు మన ఓపికని పరీక్షిస్తూ ఉంటారు. మనం మామూలు మనుషులం కదండి, ఎక్కడొక్కడ సహనం కోల్పోయి విసుగు తెచ్చుకుంటాం. కానీ ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలి. బుద్ధిమంతుల్లా వాటిని తప్పుకు పొండి, కానీ విమర్శించవద్దు అని పెద్దలు చెప్తారు. ఎందుకంటే కాశీ సకల దేవతల ఆవాసం, ఎంతోమంది మహనీయులు తపస్సు చేసిన తపోభూమి. అంతటి పుణ్యభూమిని మనం గౌరవించాలి, ఆరాధించాలి. అయితే యాత్రికులకు సౌకర్యాలు కల్పించడానికి అక్కడి వారు శ్రద్ధ తీసుకుంటే మనలాంటి వారికి కొన్ని ఇబ్బందులు తప్పుతాయి. మనం అలవాటుగా కాశీగంగ తెచ్చాము అని, కాశీగంగ అని చెప్తూ దేవుడికి చేసే అభిషేకాల దగ్గర నుంచి అనేక కార్యక్రమాల్లో అతి పవిత్రమైన ఉదకంగా ఉపయోగిస్తాం కదా. కాశీగంగ పేరుకే కానీ గంగని కాశీ నుంచి తెచ్చుకోకూడదు. ప్రయాగలోని త్రివేణి సంగమం నుంచి మాత్రమే గంగని ఇంటికి తీసుకువెళ్ళాలి. పాఠాలు చాలా ఎక్కువగా చెప్పేసినట్టున్నాను. వచ్చేవారం గంగానది ఘాట్స్ గురించి చెప్తాను. ఇంతటితో మా కాశీయాత్ర 4వ భాగం సమాప్తం. వచ్చేవారం కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం.
మీరు వింటున్నారు మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం. అక్టోబర్ 27, 2017 నాటి ఎపిసోడ్ మనం ప్రసారం.
Namaste. This is Bhuvika. Now you are listening to My Media, the voice of India.
పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా శ్రోతలకు చెరుకు రామమోహన్ రావు నమస్కారములు. నేను సంస్కృతి సౌరభము అన్న కార్యక్రమమును నిర్వహిస్తూ ఉన్న విషయము మీకు తెలిసిందే. ఇందులో హర్షధర్మమును గురించి, మన ఋషులను గురించి, మన దేశం యొక్క గొప్పదనమును గురించి, దేశముపై యువతకు కలగవలసిన బాధ్యతను గురించి తెలుపుతూ వస్తూ ఉన్నాను. మీరు ఆదరిస్తూ ఉన్నారు. మీరు ఇదే విధముగా ఆదరించితే ఈ దేశము యొక్క ఔన్నత్యమును ప్రపంచమున నిరుపమాన స్థితికి తీసుకురాగలుగుతారు. తప్పక ఆదరించుతారు కదూ. శుభం భూయాత్.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం ఒక కబీర్ దాస్ దోహా. కబీర్ లహరి సమంద్ కీ మోతీ బిఖరే ఆయ్, బగులా భేద న జానయి హంసా చునీ చునీ ఖాయ్. కబీర్ దాస్ దోహా మరొక్కసారి. కబీర్ లహరి సమంద్ కీ మోతీ బిఖరే ఆయ్, బగులా భేద న జానయి హంసా చునీ చునీ ఖాయ్. ఈ కబీర్ దాస్ దోహా యొక్క భావం, ఒకే మాదిరిగా ఉండే కొంగ మరియు హంస సముద్రపు అలలపై ఆశ్రయించి ఉంటాయి. నీటి అలల్లో అటు ఇటు పడి ఉన్న విలువైన ముత్యాలను హంస మాత్రమే గ్రహిస్తుంది. వాటి విలువ కొంగకు తెలియదు. లోకంలో వస్తు విలువ విజ్ఞుడు మాత్రమే తెలుసుకొనగలడు. మూర్ఖుడు వదిలేస్తాడని భావం. కబీర్ దాస్ దోహా మరొకసారి. కబీర్ లహరి సముంద్ కీ మోతీ బిఖరే ఆయ్, బగులా భేద న జానయి హంసా చునీ చునీ ఖాయ్. ధన్యవాదములు.
మైండ్ మీడియా సౌండ్ క్లౌడ్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం. మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialo వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి. మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
స్వరమాలిక శ్రోతలకు నమస్కారం. నేను మీ శ్రీ సత్య గౌతమి. ఇప్పుడు కథా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీరు వినబోయే కథ గోడకు కిటికీ. నేను చదివి వినిపిస్తున్నాను. ఈ కథను రచించిన వారు శ్రీమతి రాధా మండవ గారు. ప్లీజ్ స్టే ట్యూన్డ్. సూర్యోదయమై చాలాసేపు అయింది. పిల్లలంతా మామిడి చెట్ల మీదకి చేరి గోల చేస్తున్నారు. ఈరోజు మా ఆవిడ కొత్త వధువు. నెల రోజుల క్రితమే నా భార్య అయిన శ్రావణి వస్తోంది. ఆమెను గురించిన ఆలోచనలతో రాత్రి సరిగ్గా నిద్ర పట్టకనో, ఈరోజు ఎలాగూ సెలవు పెట్టాను కదా అనో ఆలస్యంగా నిద్రలేచాను. లేచి నిలబడ్డానో లేదో మామిడి చెట్టు మీద నుండి కిటికీ వైపుకి చూస్తూ, గోవిందన్న ఇన్నికి ఆఫీస్కు పోలియా అని అరిచాడొకడు. నేను నవ్వి చెయ్యి ఊపి బాత్రూంలోకి వెళ్ళిపోయాను. ఈ పిల్లలు తెల్లవారినివ్వరు కదా. శని ఆదివారాలైతే మరీ గోల. కాస్త పొద్దెక్కేటప్పటికే చెట్ల మీదకి చేరి ఆటలు ఆడుతుంటారు. చేరితే చేరారు కిటికీలో గుండా తొంగి తొంగి చూస్తూ, మధ్య మధ్యలో నన్ను వెక్కిరిస్తూ ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడుకుంటారో, ఆ కబుర్లకి ఓ అంతూ దరి ఉండదు. నేనుండే ఆ రేకుల ఇంటికి ఆ కిటికీ ఒక్కటే ఉంది. అదంటే నాకు చాలా ఇష్టం. రాత్రి బవళ్ళు అది తెరిచే ఉంచుతాను. దాన్ని ఈరోజు సాయంత్రం మూసేయాలి. పూర్తిగా కాదులే, అప్పుడప్పుడు మూసేయాల్సిందే. ఇక ఆవిడ వస్తుంది కదా, ఇంట్లో ఆవిడతో కబుర్లు చెప్తూ పక్కన నిలబడితేనో, ఆమె పక్కన కూర్చుంటేనో, ఈ పిల్లలు చూస్తే ఇంకేముంది, ఇక పగలబడి నవ్వుతారు ఎగతాళిగా చూస్తూ, నాలుక బయట పెట్టి వెక్కిరిస్తారు కూడా. నేను ఆంధ్ర నుండి చెన్నైలో తాంబరంలో ఉండే ఈ ఇంటికొచ్చి దాదాపు 4 ఏళ్ళు అవుతోంది. ఇంటి ఓనర్సు ముందు భాగంలో ఉన్న పెద్ద ఇంట్లో ఉంటారు. వెనక ఉన్న 2 ఇళ్లలో రేకుల ఇల్లు నాది. మద్రాసు క్రిస్టియన్ కాలేజీ ఫెన్సింగ్కి ఆనుకుని ఉంటుంది. 2వ వైపు ఖాళీ స్థలం. ఎవరో ఇల్లు కట్టుకోవటానికి ఆ స్థలం కొనుక్కున్నారు. దానిలో 2 మామిడి చెట్లు వేశారో, పడి మొలిచాయో మరి ఉన్నాయి. స్థలం ఓనర్లు ఎవరో తెలియదు. చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని ఎవరూ లోపలికి రాకుండా జాగ్రత్త మాత్రం చేసుకున్నారు. లోపలున్న చెట్లకి కాసిన నీళ్లు పోయటం, కాయలు కాస్తే కోసుకుని తినటం, వాళ్ళకిష్టమైన వాళ్ళకి కాయలు ఇవ్వటం, అన్నిటికీ హక్కుదారులు ఈ చుట్టుపక్కల ఉండే పిల్లల్లోని పిల్లలే. వీళ్ళు నాకు సంతోషాన్ని కలిగించే పిల్ల స్నేహితులు కూడా. మా ఆఫీసు ఉండేది మరై మలయ నగర్లో. తాంబరం నుండి రోజు ఉదయాన్నే లోకల్ టెర్రస్ పట్టుకుని ఆఫీస్కి వెళతాను. బాగుంటుంది ఆ ప్రయాణం. ఉదయం రైల్లో వచ్చే జనమంతా ఫ్రెష్గా ఉంటారు. పూలోళ్ళు, కూరలోళ్ళు, పాలోళ్ళు, వస్తువులు అమ్మేవాళ్లతో రైలు బండి కలకలగల్లాడుతుంటుంది. ప్రతి ఆడామే తల్లో పూలుండాల్సిందే. ముఖాన ముచ్చటక కుంకుమ బొట్టు, పైన అడ్డంగా విభూది, మగాళ్ళ నుదుటిన అడ్డంగానో చుక్కగానో విభూది ఉంటుంది. అన్నం సాంబారు వారి భోజనంలో నిత్యం ఉండాల్సిందే. కనుకనేమో ఆ దాదాపు అందరూ లావుగా ఉంటారు. అయితేనే లావుగా ఉన్నా హుషారుగా, తమిళంలో చెప్పాలంటే సురుసురుపుగా ఉంటారు. ఎందుకో ఈవేళ పొద్దున్నే వీళ్ళని తలుచుకుంటున్నాను. ఇవన్నీ నా భార్యకి చెప్పాలనే ఆలోచనల వల్ల కలుగుతున్న తలపులేమో. ఆలోచనల్లోంచి బయటపడి లేచి ఇల్లంతా సర్దాను. టేబుల్ మీదున్న పుస్తకాల వెనక్కి చేరిన పెళ్లి ఫోటో గాజు ఫ్రేమ్ నిండా దుమ్ము చేరింది. 4 కరుచుకుని గబగబా తుడిచి కనబడేట్టు ముందుకు పెట్టాను. కిటికీలో నుండి ఓ తల లోపలికొచ్చింది. హే గోవిందన్న, ఆఫీసుకు పోలే అంది పక్క పోర్షన్లో ఉండేవాళ్ళ పిల్ల. ఏం పేరబ్బా, ఈ పిల్ల పేరు ఎప్పుడు మర్చిపోతుంటాను. ఇల్లే పోలే ఆంటీ పొరంగో అన్నాను. ఆంటీ యారు? ఆంటీ ఆంటీ అన్నా యారు? చిరాకు ఆ పిల్ల గొంతులో. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. చెప్పినా 8 ఏళ్ల పిల్లకి ఏమర్థమవుతుంది? గబాలన ఫోటో తీసి చెయ్యి పైకెత్తి కిటికీలోంచి చూపిస్తూ, ఈ ఆంటీ అన్నాను. ఓ ఉంగళ పొండాటియా అంది నోరంతా తెరిచి నవ్వుతూ. హోయమ్మా, ఈ పిల్ల భలేదే అనుకుని నేను సిగ్గుపడే లోపు ఆ పిల్ల అక్కడి నుండి తురుమంది. అమ్మయ్యా, ప్రశ్నలతో చంపకుండా వెళ్ళిపోయింది అనుకుని ఫోటో టేబుల్ మీద పెట్టి కిటికీ రెక్కలు వేసేశాను. అలా వేశానో లేదో గోవిందు గోవిందు అంటూ కిటికీ మీద కొట్టారు. పక్కింటి బామ్మ, ఆ పిల్ల నాయనమ్మ. అబ్బా, ఆ పిల్ల పేరేంటో గుర్తే రాదు అనుకుంటూ అంటూ కిటికీ రెక్కలు తీశాను. ఎవరూ లేరు. ఈలోపే చుట్టూ తిరిగి వచ్చి గది తలుపు మీద బాదుతో ఆమె పిలుస్తోంది. తెరిచిన కిటికీ రెక్కల్ని అలాగే వదిలేసి ముందు గదిలోకి ఒక్క గంతేసి బాకరీ తలుపు తీశాను. మనోజ్న సొల్లరా, ఉంగ పొండాటి ఇన్నికి వరాంగ్లామే అంది. ఆ పిల్ల పేరు మనోజ్న, అవును మామీ అన్నాను. సరే సరే నాకు చెప్పొద్దా ఎన్ని గంటలకు వస్తున్నారు అంది తమిళంలో. సాయంకాలం 6 రైలు వస్తుంది, ఇంటికి వచ్చేటప్పటికి 7 అవుతుందేమో. పర్వాలేదు, ఎంత సమయమైనా కానీలే, నేరుగా ఇంట్లోకి తీసుకురాకూడదు, గేటు దగ్గర ఆపి నాకొచ్చి చెప్పు, దిష్టి తీసి హారతిచ్చి లోపలికి తీసుకురావాలి, బ్రాహ్మణుల పిల్లాడివి ఆయన ఏమీ తెలీదు ఏమిటో అంది. నేను నవ్వుకున్నాను. ఈ తమిళియన్స్ ఆచార వ్యవహారాలు పాటించడానికి ఎంత శ్రమకైనా ఓరుస్తారు, సహాయం చేస్తారు. సరే మామీ అని నేను అంటుండగానే ఆవిడ గబగబా గుమ్మం దాటి గది మలుపు తిరిగింది. తలుపేసుకుంటుండగా కిటికీలోకి తలపెట్టి చూస్తూ, గోవిందు మీ మామగారు కూడా వస్తున్నారా అంది ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి. లేదు, ఆయనకి ఆరోగ్యం బాగోలేదు మామీ, ఈవిడ ఒక్కతే వస్తోంది. అయ్యో భద్రంగా వస్తుంది కదా అంది. ఆ రాగలదులేండి, అక్కడ రైలు ఎక్కేస్తే ఇక్కడ నేను దించుకుంటాను, భయమేమి లేదు అన్నాను. సరే సరే వరం బోదు, పూలు పళ్ళం వాంగి కొంగో అని ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. తనింటికే చుట్టం వస్తుందన్నంత హడావిడిగా. గడియారం 10 కొట్టింది. గంటల శబ్దానికి పిల్లలంతా చెట్ల కొమ్మల మీద నుండే కిటికీ వైపుకు చూశారు. ఆ పురాతన గడియారం అంటే పిల్లలకి చాలా మక్కువ. అది గంటలు కొట్టినప్పుడంతా దాన్ని చూడటానికి, తమ ఇంటికొచ్చిన కొత్త పిల్లలకి దాన్ని చూపించడానికి ఆ చువ్వలు లేని కిటికీలోంచి తలలు లోపలికి వస్తూనే ఉంటాయి. దాన్ని ఈరోజు సాయంత్రం అర్జెంటుగా మూసేయాలనుకోగానే నవ్వొచ్చింది. బజారుకి వెళ్ళి ఇంట్లోకి కావలసినవి కొనుక్కుని వస్తుంటే మా వీధి వాళ్ళంతా పలకరించారు. అప్పటికే న్యూస్ వీధి చివరి వరకు చేరింది. ఇంట్లోకి వచ్చానో లేదో మూసిపెట్టిన కిటికీ రెక్కల మీద పిల్లలు బాదుతూనే ఉన్నారు. నేను పట్టించుకోకుండా వంట పనిలో పడిపోయాను. వాళ్లే కొట్టి కొట్టి పోతారులే అనుకుంటూ నవ్వుకుంటూ సమయం నిదానంగా గడుస్తున్నట్లు అనిపించింది. మధ్యాహ్నం అన్నం తిని ఎన్నో గంటలయింది. టైం చూస్తే ఇంకా 2 కూడా కాలేదు. గోవిందన్నా, ఓ గోవిందన్నా, కిటికీ బాత్తోంది గట్టిగా, వదలకుండా అరుస్తూనే ఉంది. ఏం పేరు ఈ పిల్ల పేరు? ఆ మనోజ్న. మనసుకు ఉల్లాసం కలిగించేదా, ఉత్తేజం కలిగించేదా? ఏమో గాని ఇప్పుడు మాత్రం తలుపు తీస్తావా తీయవా అని నా గుండెలు నదరగొడుతోంది. లేచి కిటికీ రెక్కలు తీశాను. గబాలు ఇద్దరు పిల్లలు లోపలికి తల పెట్టగానే వెనక్కి గంతు వేశాను. నా తల వాళ్ళకి ఢీ కొట్టకుండా. ఎదురింటి నాడారు గారి అబ్బాయి కృష్ణని తీసుకురొచ్చింది. నాడారు గారు మా ఫ్యాక్టరీలోనే అకౌంట్ క్లర్క్. ఈ ఇల్లు ఆయన వల్లే దొరికింది నాకు. హాహాహా గోవిందన్న, ఎనక్కు ఉంగ పోండాటే ఫోటో కామింగో అన్నాడు. ఏంట్రా గోల అన్నాను విసుక్కుంటూ. నాకు తెలియదు, నేను కూడా మీ పెళ్ళాం ఫోటోను చూడాలి. మనోజ్న అందరి దగ్గర ఎచ్చులు కొడుతోంది. నేను గోవిందన్న పెళ్ళం ఫోటోను చూసా అని. నాకు కూడా చూపించు అన్నాడు. వాడు మాట్లాడుతుంటే డబ్బాలో గులకరాలు పోసి ఊపినట్లుంది. అబ్బబ్బబ్బా ఇరుప్పా, చెవులు నొప్పి పుడుతున్నాయి, 60 చూపిస్తా అంటూ ఫోటోను తీసి చూపించాను. చూస్తున్నవాడు కాస్త గబాన నా చేతుల్లోంచి ఫోటో లాక్కుని పరిగెత్తాడు. అరే అరే ఆగు 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 కృష్ణ అంటూ ముందు గదిలోకి దూకి తలుపు తీసుకుని తిరిగి వెళ్లేలోపు మామిడి చెట్టు మీదకి చేరారు. శనివారం కదా, పెద్ద పిల్లకోతి మూకంతా కూడా చెట్ల మీద ఉంది. ఫోటో ఒకళ్ళ చేతిలోంచి మరొకళ్ళ చేతిలోకి మారుతోంది. ఫోటోని ఇవ్వమని జాగ్రత్తని చిన్నగా చిన్నగా అని చెట్ల కింద నిలబడి అరుస్తున్నాను. ఉన్నట్లుండి ఫోటో అంతెత్తు నుండి కింద పడింది. అయ్యో అని నేను పిల్లలు అందరూ ఒక్కసారిగా అరిచాం. పరిగెత్తి ఫోటోను చేతిలోకి తీసుకున్నాను. గాజు ఫ్రేము ముక్కలైపోయింది. అప్పటికే పిల్లలు నా చుట్టూ గుమిగూడారు. అప్పటిదాకా నవ్వులతో అరుపులతో హోరెత్తిన ఆ ప్రదేశం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. బిక్క ముఖాలు వేసుకుని నిలబడి ఉన్న పిల్లల్ని చూస్తూ చిన్నగా నవ్వాను. నేను నవ్వగానే వాళ్ళు కూడా హీహీ అంటూ ఇబ్బందిగా ఇకిలించారు. పర్వాలేదులే, బజారుకు తీసుకెళ్ళి కొత్త గ్లాస్ వేపించేస్తాను అన్నాను. కృష్ణ నీదే తప్పు, వద్దు వద్దు అంటే వినకుండా గోవిందన్న చేతిలోంచి ఫోటో లాక్కొచ్చో అంది మనోజ్న నిష్ఠూరంగా. కృష్ణ నా దగ్గరకు వచ్చి సారీ గోవిందన్న అన్నాడు. సరేలే, ఈ విషయం ఎవరికీ పెద్దవాళ్ళకి చెప్పొద్దు సరేనా అన్నాను వేలు చూపిస్తూ. ఈ సంగతి మామీకి తెలిస్తే ఇంకా నేను కాదు గోవిందు, నా పని గోవిందు అవుతుంది. పెళ్లి ఫోటో పెళ్లి కూతురు వచ్చే రోజు పగిలిందని తెలిస్తే ఇక జాతకాలని గుడులని శనిగ్రహ పూజలని తిప్పుతుంది. అమ్మో, పిల్లల ముఖాలు విప్పారాయి. పిచ్చోడా, నువ్వెక్కడ మా పెద్దోళ్ళకి చెబుతావోనని మేం భయపడుతుంటే నువ్వే మమ్మల్ని చెప్పొద్దంటున్నావే అని అనుకుంటున్నట్లు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుని నవ్వుకున్నారు. గోవిందన్నా, ఇందా మాంపళం, ఉంగ పోండాటికి కుడుంగో అని ఓ పిల్లాడు 4 మామిడి పళ్ళిచ్చాడు. దూరంగా కంచె దగ్గరికి వెళ్ళి గాజు పెంకులు పారేసిన తర్వాత ఆ మామిడికాయలు తీసుకుని లోపలికి వచ్చాను. అప్పటికి టైం 4 అయింది. గబగబానే నీటిగా తయారై ఆమెను సెంట్రల్ స్టేషన్ నుండి తీసుకురావడానికి తాంబరం స్టేషన్కి వెళ్ళి లోకల్ టెరెస్ ఎక్కాను.
మీరు వింటున్నారు మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం. అక్టోబర్ 27, 2017 నాటి ఎపిసోడ్ మనం ప్రసారం.
Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వైలిన్ వాద్య సంగీతం, 1 మినిట్ మ్యూజిక్ బై
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడాలంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం, నేను మీ రేవంత్ ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఆమె వచ్చాక ఆ కిటికీ పూర్తిగా మూతబడిపోయింది. నేను ఎప్పుడైనా తీసినా ఆవిడ ఒప్పుకోదు, వెంటనే మూసేస్తుంది. అబ్బా, ఏంటండి ఈ పిల్ల రాక్షసులు, పడుకోనివ్వకుండా ఒక్కటే గోళ. పిల్లలంటే బెదిరించి పంపించవచ్చు. ఈ మామీకి ఎక్కడి నుంచి వస్తుందో ఇంత ఓపిక. పొద్దస్తమానం ఎన్నాడీ శ్రావణి, ఎన్నా పన్నరే అంటా వస్తుంటుంది. ఇక వీధిలో వాళ్ళు సాయంత్రం అయితే చాలు, వచ్చే కూరలోళ్ళని, పాలోళ్ళని, పూలోళ్ళని, పండ్ల బళ్ళని ఒక్కటిని పోనివ్వరు. అన్నీ కొనాల్సిందే, కొన్నా కొనకపోయినా ఆపి బేరాలు చేయాల్సిందే. పైగా రోడ్డంతా రొచ్చు రొచ్చుగా నీళ్లు చల్లి ముగ్గులేయడం ఏం పొద్దున్నేసిన ముగ్గు చాలదా? నేను ఏ పుస్తకమో చదువుకుంటా లోపలుంటానా? ఎన్నా శ్రావణి పువ్వు వేణుమా, కొత్త పెళ్లి కూతురివి పూలుకుదా అని పిలుస్తూనే ఉంటారు అని అందరినీ, వీధిలో వాళ్ళని ఒక్కళ్ళని వదలకుండా విసుక్కుంటోంది. సరే, చుట్టుపక్కల రామాయణం ఇదైతే బయటకి ఎక్కడికి తీసుకుపోయినా జనాన్ని తిడుతుంటుంది. పసుపు కుంకాలు, విభూది, గుళ్ళో స్తంభాల మీద, అరుగుల మీద, వీధుల్లో ఎక్కడుంటే అక్కడ పోయటం, ప్రదక్షిణాలంటూ మురికిలోనే పొర్లి దండాలు పెట్టడం, పెళ్లి ఊరేగింపు నుండి శవాల ఊరేగింపు దాకా ఏ ఊరేగింపు జరిగినా బజార్ల నిండేట్లు పూలు జల్లడం, ఏ పని మొదలు పెట్టాలన్నా వారం వర్జ్యం అనడం, మూఢనమ్మకాలు, అనవసరమైన ఆచారాలు, ఆ ఆచారాల కోసం విపరీతంగా ఖర్చు పెట్టడాలు. అబ్బా, ఒక్కటని కాదు, అన్నీ ఈమె కళ్ళకే కనిపిస్తున్నాయి. రోజులు యాంత్రికంగా ఇది నాకు తక్కువ అని చెప్పలేను, కానీ ఏదో చప్పగా గడిచిపోతున్నాయి. నేను వీధిలో కనపడితే చాలు, విశేషం ఒన్ను ఇల్లియా గోవిందు, కళ్యాణం అయ్యి ఇవాళ 4 అయ్యొచ్చి అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆ రోజు మా మామగారికి ఆరోగ్యం బాగాలేదని ఫోన్ వచ్చింది. 4 నెలలు ఉండి ఆయనకి బాగయ్యాకే రమ్మని చెప్పి శ్రావణిని రైలెక్కించి వచ్చాను. ఇంట్లోకి రాగానే ఆ కిటికీ దగ్గరికి దూకినట్టుగా వెళ్ళి రెక్కలు తీశాను. యుగాల క్రితం దేన్నో కోల్పోయినంత ఆత్రం నా చేతులకి. కిటికీ అవతల నా కోసం ఎవరో ఉంటారన్న నా భావాన్ని లాగి పడేస్తూ కిటికీ బోసిగా చూసింది నా వైపు. నిస్సత్తుగా మంచం మీదకి చేరి అలాగే కిటికీ వైపే చూస్తూ పడుకుండిపోయాను. తమలాగా ఇతరులు బ్రతకడం లేదని ఎందుకీ ఆగ్రహం? అలవాట్లలో, ఆచార వ్యవహారాలలో తేడాలుంటాయేమో కానీ సుఖదుఖాల భావనల్లో మనిషికి మనిషికి ఏమీ తేడా ఉండదని ఈమె ఎప్పటికైనా గ్రహిస్తుందా? తనలోని రెక్కలని విశాలతత్వం పేరుతో మూసుకుంటూ ఉండకుండా తెరిచి లోపలికి చూడగలుగుతుందా? నిట్టూరుస్తూ పక్కకి, బాగా ప్రక్కకి ఒత్తిగిల్లి పడుకున్నాను. గోవిందన్న, హాయ్ గోవిందన్న, కిటికీ తీసావే, భలే, కృష్ణ గొంతు విని లేచాను. ఇంక వాయే వెరియవాయే అని అరుస్తున్నాడు హడావిడిగా. వాడిని చూడగానే భలే ఆనందం. నేనంతకంటే వేగంగా కిటికీ దగ్గరికి వెళ్ళి ఎన్నా ఇచ్చి అన్నాను. మా చెల్లి కిటికీలో గుండా లోపలికి చూడాలంట, నీ గడియారం కూడా చూడాలంట, చైర్ తెచ్చి ఇక్కడయ్యవా, ఎక్కి చూస్తుందంట, తొందరగా వెయ్యి, ఏడుస్తుంది, వెయ్యి. అబ్బబ్బా, ఉండరా, నీ అరుపులకి చెవి నొప్పి పుడుతోంది అన్నాను. కానీ వాడి మాటలు నా చెవుల్లో అమృతం ఒలికినట్లుగా ఒదిగిపోతున్నాయి. కృష్ణ చెల్లి రోజాకి చైర్ వేయగానే ఆ పిల్ల పైకెక్కి కిటికీలో నుండి తొంగి చూసి, గోవిందన్న ఎంగా, కానమే అంది. పక్కనున్నా ఎక్కడున్నాడని అడుగుతుంది ఈ పిల్ల. లోపల నేనుంటే ఈ పిల్ల బయట నుండి నన్ను చూడాలన్నమాట. ఇంకా సేపాగితే ఏడిసేస్తుందేమో కనబడటం లేదని నేను పరిగెత్తి లోపలికి వెళ్ళాను. నన్ను చూసి ఆ పిల్ల నోరు పెద్ద చేసి నవ్వింది. అప్పుడే వస్తున్న ఆమె పాలపళ్ళు రెండు తలతలగా మెరిశాయి. రోజా ఇప్పుడు పిల్లలందరికీ పెద్ద హీరోయిన్ అయిపోయింది. అంతా తమకే తెలుసన్నట్లు పిల్లలు ఆ పిల్లని చెట్టు పుట్ట ఎక్కిస్తున్నారు. ఎక్కడున్నా గడియారం గంటలు మోగితే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది ఆ పిల్ల. మామగారికి ఆరోగ్యం బాగానే ఉండటంతో శ్రావణి వచ్చేసింది. మళ్ళీ ఆ కిటికీ మూతపడింది. 2-3 సార్లు కిటికీని బాధింది రోజా పిల్ల నేనున్నప్పుడు. ఇక నేను ఆఫీస్కి వెళ్ళనప్పుడు ఎన్నిసార్లు బాధిందో మరి, ఆ పిల్లని మా ఆవిడ తిట్టుకుంటూనే ఉంది. ఈసారి ఎందుకో నాకు ఆ కిటికీ మూసేయడం గురించి అస్సలు ఇష్టంగా ఉండటం లేదు. ఆఫీసు నుండి రాగానే వచ్చి తెరవాలని ప్రయత్నించాను 2-3 సార్లు. తెరుస్తుంటేనే శ్రావణి పెద్దగా వద్దు వద్దు అని అరుస్తుంది. ఏమైనా అంటే అలగడం వాదనలు. ఇంట్లో శాంతి ఉండదు. నేను కిటికీ కోసం ఎందుకులే తగాదాలను ఊరుకుంటున్నాను. జీవితాన్ని సంతోషంగా గడపాలని ఉంటుంది నాకు. రోజు సాయంకాలాలు పిల్లలతో బయటే కాసేపు ఆడుకుని అందరినీ పలకరించుకుని వస్తున్నాను. కానీ ఆ కిటికీ వైపు చూస్తే అసంతృప్తి కలుగుతూనే ఉంది. 2 ఏళ్ళు గడిచినా మాకు పిల్లలు కలగలేదు. ఇద్దరిలోనూ అనాసక్తి. ఆ రోజు సాయంకాలం ఇంటికి వచ్చేటప్పటికి కృష్ణ ఇంటి ముందు పెద్ద గుంపు. లోపల నుండి ఏడుపులు వినిపిస్తున్నాయి. కృష్ణ అమ్మకి 3వ బిడ్డ ప్రసవం కోసం నిన్ననే హాస్పిటల్లో చేర్పించారని తెలుసు. ఏమైందో ఏమో అనుకుంటూ వాళ్ళ ఇంటి లోపల పరిగెత్తాను. ఆవిడ, పుట్టిన బిడ్డ ఇద్దరు చనిపోయారు. 2 బిడ్డలు చాలదా, 3వ బిడ్డ ఎందుకు దేశానికి భారం తప్ప అన్న శ్రావణి మాటలు గుర్తొచ్చాయి. ఆమె వచ్చిందేమోనని చూశాను. బజారు బజారంతా అక్కడున్నారు కానీ ఆమె మాత్రం రాలేదు. ఈ దుఃఖం ఓ పక్క నన్ను కృంగదీస్తుంటే ఇంత జరిగినా ఆమె రాలేదన్న ఆలోచనతో జీవితం అంటేనే అసహ్యం వేసింది. కాళ్ళు ఇడ్చుకుంటూ గేటు తీసుకుని మా ఇంటి వైపు నడిచాను. లోపల నుండి మాటలు వినబడుతున్నాయి. ఎవరొచ్చారా అని ఆశ్చర్యపడుతూ తలుపు కొట్టాను. రోజా నెత్తుకుని శ్రావణి తలుపు తీసింది. నన్ను చూడగానే ఆ పిల్ల గోవిందన్నా అంటూ నా మీదకు దూకింది. పిల్ల ఆకలితో గుక్కపట్టి ఏడుస్తుంటే ఒక్కళ్ళు పట్టించుకోలేదండి, తీసుకుని వచ్చి స్నానం చేయించి అన్నం పెడితే గబగబా తినేసింది. పాపం ఎంత ఆకలైందో ఏమో అంది దిగులుగా. మానవత్వం లేదని ఆమెను అసహించుకున్నందుకు బాధపడుతూ నా మీద దూకిన రోజాని ముద్దు పెట్టుకుని మా ఆవిడని కూడా దగ్గరికి తీసుకున్నాను. రోజాని తీసుకుని నాడారు గారి ఇంటికెళ్ళి కార్యక్రమాలన్నీ పూర్తయ్యేదాకా అక్కడే ఉన్నాం. రోజులు ఎవరి కోసమో ఆగవన్నట్లు గడుస్తున్నాయి. నాడారు గారిని నేనే పెద్దవాడినై సముదాయించి ఆఫీసుకు తీసుకెళ్తున్నాను. కృష్ణని రోజాని వాళ్ళ పాటి అంటే నాయనమ్మనే చూసుకుంటుంది. మా ఆవిడికి రోజు బాగా చేరికైంది. ఆ పిల్ల అల్లరిని ఎంతైనా భరిస్తుంది కానీ మిగతా పిల్లలు మాత్రం దగ్గర చేరనివ్వడం లేదు. పిల్లలు మాత్రం పాపం రోజాని పిలవాలనో, రోజా లోపల ఏం చేస్తుందో చూడాలనో వచ్చి కిటికీ తలుపుని, ఒక్కోసారి తిరిగి వచ్చి ఇంటి తలుపుని కొడుతున్నారు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఈమె వాళ్ళని ఇంట్లోకి చేర్చుకోలేదు, కిటికీ తలుపు తీయనే లేదు. ఆ వారం శనివారం నాడు రోజాకి జ్వరం వచ్చింది. ఆదివారం శ్రావణి, కృష్ణ నాన్నమ్మ ఇద్దరు హాస్పిటల్కి తీసుకెళ్లి పిల్లని చూపించుకొచ్చారు. ఆ రాత్రి రోజా ఇంటికి వెళ్ళనని మారం చేసి మా ఇంట్లోనే పడుకుంది. సోమవారం సాయంత్రం నేను ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళేటప్పటికీ పిల్ల స్పృహలో లేనట్టుగా ఒకటే కలవరిస్తోంది. మావిడ, మామి, పాటి, నాడార్ గారు కృష్ణ మంచం చుట్టూ కూర్చుని ఉన్నారు.
మీరు వింటున్నారు మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం అక్టోబర్ 27, 2017 నాటి ఎపిసోడ్ మనం ప్రసారం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మడిషి అన్నాక కోతంత కళాపోషణ ఉండాలి. ఉతగానే తిని తొంగుంటే ఇక మడిసికి గొలికి తేడా ఏటుంటది అంటారు మన రావు గోపాలరావు గారు. అట్టాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే 4 జోకులు, కూసిన సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం 4:30 to 5 వరకు వినడానికి మీరు సిద్ధమైన మరి.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 Minute Bites కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం ఒక భర్తృహరి సుభాషితం. ఆశా సంహరణంబు నోర్మియు మదత్యాగంబు దుర్దోష వాంఛా శూన్యత్వము సత్యమున్ బుధమతాచారంబు సత్సేవయున్ వైషద్యంబును శత్రులాలనము మాన్య ప్రీతియుం రశ్రే శ్రీశాలిత్వము దీనులన్ కృపయున్ శిష్టాలికిన్ ధర్మముల్. ఈ సుభాషితరత్నం యొక్క భావం ఆశను నాశనం చేయుట, ఓర్పు సహనం కలిగియుండుట, మదము అహంకారం లేకుండుట, చెడ్డగా మాట్లాడకుండుట, వాచాలత్వమును విడనాడుట అంటే మితంగా మాట్లాడుట, సత్యమునే పలుకుట, పండితాచారములను సల్పుట, సత్పురుషులను సేవించుట, శత్రువులను కూడా మిత్రుడుగా భావించి స్నేహభావమునే కలిగి ఉండుట, గౌరవాదరములను ప్రదర్శించుట, దీనులయందు దయాగుణమును కలిగి ఉండుట శిష్టుల యొక్క ధర్మములు. ధన్యవాదములు.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు వెనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి likeazonfacebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఆ రాత్రి 12 దాకా పిల్ల నుదురు మీద తడిబట్ట వేస్తూ ఒకరం, అరికాళ్ళకు పసుపు రాస్తూ ఒకరం అందరం మేలుకునే ఉన్నాం. మామి అప్పటిదాకా ఉండి ఇంటికి వెళ్ళిపోయింది. కృష్ణను తీసుకుని నాడార్ గారు కూడా వెళ్ళిపోయారు. గోడకి చేరగిలబడి అలిసిపోయిన పాటి అక్కడే పడుకుంది. 12 అవుతుండగా శ్రావణ అని అరిచింది రోజా. శ్రావణి గబాలన లేచి రోజా మీదకి వంగి, ఏంటమ్మా, ఏం కావాలి, తన్ని వేణుమా అని అడిగింది. పాప కళ్ళు తెరిచి కిటికీ వైపు చూస్తూ, కిటికీ తీయవా, ఫ్రెండ్స్ని చూస్తాను అంది. నేను ఆ పిల్ల చెయ్యి పట్టుకుని, ఇప్పుడు చీకటిగా ఉందమ్మా, రేపు తీస్తాను, పొద్దున్నే అందరూ కనబడతారు అన్నాను. తీసి చూపించు చీకటిని అంది. కిటికీ రెక్కలు తెరిచాను. చల్లని గాలి లోపలికి తోసుకొచ్చింది. పుచ్చ పువ్వులా వెన్నెల కురుస్తోంది. మామిడి చెట్లు 2 మరింత పచ్చబడినట్లుగా కనిపిస్తున్నాయి. రోజా కొంచెంగా నవ్వింది. నేను నవ్వి పడుకో అన్నాను. కళ్ళు మూసుకుంది, కానీ ఏవేవో కలవరింతలు. గోవిందన్న, నన్ను చెట్టెక్కిస్తావా? కిరప్పన్న, నాకు మామిడికాయలు కావాలి, నేనేరుకుంటా. గోవిందన్న, శ్రావదునికి పిల్లలంటే ఇష్టం లేదా? కిటికీ ఎందుకు తెరవరు? మేమంటే అస్సలు ఇష్టం లేదా? పార్టీ చెప్పింది మేము వేరే కులమని, రానివ్వదంటగా మా అమ్మేమో అన్ని కులాలు ఒకటే అని, పాపం శ్రావదునికి తెలియదని చెప్పింది. కిరప్పన్నని మామిడికాయలు తమ్మనవా గోవిందన్న? రోజా కలవరింతలకి శ్రావణి ముఖంలో నెత్తురు చుక్కలేదు. దిగులుగా చూస్తున్న ఆమె చెయ్యిని నా చేతిలోకి తీసుకున్నాను. ఏ తెల్లవారుజామకో ఆ పిల్ల గాఢంగా నిద్రపోయింది. తెల్లవారింది. పార్టీ లేచి అబ్బాయిని తీసుకుని వస్తా అంటూ ఇంటికి వెళ్ళింది. మేము యాంత్రికంగా పనులు చేసుకున్నాం. నాడార్ గారు కృష్ణని తీసుకుని వచ్చారు. ఈరోజు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే మంచిదా గోవింద్ అన్నాడు. ఈరోజు జ్వరం తగ్గిపోతుందిలే అన్నయ్య గారు, తగ్గకపోతే సాయంత్రం తీసుకెళ్దాం అంది శ్రావణి. మా మాటలకి లేచిన రోజా వాళ్ళ నాన్నని ఎత్తుకోమని చేతులు చాపింది. ఆయన పాపనెత్తుకున్నాడు. నాన్న, నాకు మామిడికాయలు కావాలి, కిరప్పన్నని కోసుకురమ్మను అంటుంది. కిటికీ వైపు చేయి పెట్టి చూపిస్తూ, మామిడికాయలు ఇప్పుడుండవు అన్నాడు కృష్ణ. మామిడికాయలు ఇప్పుడు ఉండవమ్మా అన్నాడు వాళ్ళ నాన్న. ఆ ఉండవా, నాకు కావాలి నాకు కావాలి అని పెద్దగా హిస్టీరియా వచ్చిన దానిలా ఏడవడం మొదలుపెట్టింది. వాళ్ళ నాన్న ఎంత నచ్చ చెప్పినా వినకుండా అతని భుజం మీద నుండి జారి కింద పడి కాళ్ళు చేతులు నేలకేసు కొడుతూ ఏడుస్తుంది. ఆ ఏడుపు హృదయ విదారకంగా ఉంది. నేను గబాలన రోజాని ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టి నాన్నకి తెలియదులేమ్మా, ఎందుకుండో ఉంటాయి, కానీ నీకు జ్వరం కదా, నువ్వు తినకూడదు అన్నాను. ఒక్కసారిగా ఏడుపు ఆపేసి నన్నే చూస్తూ, పోన్లే తిననులే, ఊరికే చూపించు, పళ్ళు చూపించు గోవిందన్నా అంది. ఇంకా వెక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి. మంచినీళ్ళు తెమ్మన్నట్లుగా శ్రావణికి సైగ చేసి, అవి నీ దగ్గరికి రాకూడదమ్మా, ఆ వాసనకే జ్వరం ఎక్కువవుతుంది అన్నాను. అయితే దూరం నుండి చూపించు అంది. సరే చూపిస్తాలే, చెట్టెక్కి కోసుకొచ్చి చూపిస్తా అన్నాను. వెక్కిళ్ళు ఆపుకుంటూ, ఆరు కాయలు కోసుకురా గోవిందన్న, కిరప్పన్నకి చెప్పు కోసిస్తాడు అంది. సరే సరే, కాసిని నీళ్లు తాగు అని నీళ్లు తాగించాను. తాగేసి పడుకుని నీరసంగా కిటికీ వైపు చూస్తోంది. పిల్లకి పాలు తీసుకొస్తా అని మా ఆవిడ లోపలికి వెళ్ళింది. కృష్ణ అన్న పో, కాయలు కోసుకురా పో అని కృష్ణకి చెప్తోంది రోజా. నేను నాడార్ గారు ముఖాలు చూసుకున్నాం. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. కృష్ణ బయటకు పరిగెత్తాడు. పాలు తాగి కాస్త నిద్రపోతే మర్చిపోతుందిలేండి అన్నాను నేను గుసగుసగా ఆయనతో. కాసేపు కూర్చుని అమ్మను పంపిస్తా అంటూ ఆయన వెళ్ళిపోయారు. రోజా పాలు తాగి నిద్రపోయింది. కిటికీలో గుండా ఎండ రోజా ముఖం మీద పడుతోందని రెక్కలు దగ్గరగా వేశాను. 8 అవుతుండగా పిల్లలు కిటికీ దగ్గర తచ్చాడుతుంటే ఏమైందో చూద్దామని బయటికెళ్ళాను. పిల్లలందరూ గోడ కానుకొని నిలబడి ఉన్నారు నిశ్శబ్దంగా. కిటికీకి కింద నేల మీద 6 మామిడికాయలు కనిపించాయి. ఆశ్చర్యపడుతూ దగ్గరికి వెళ్ళి చూశాను. మామిడికాయల్లాగా అట్టముక్కలను అతికించి రంగు వేసి తెచ్చారు, కానీ పూర్తి పసుపు రంగుతో, కొన్ని అక్కడక్కడ ఆకుపచ్చ రంగుతో, అచ్చం మామిడికాయల్లాగే. గోవిందన్న, వెళ్ళి చెల్లిని లేపి కూర్చోబెట్టు, కిటికీలో గుండా వీటి చూపిస్తాం అన్నాడు కృష్ణ. నాకు కడుపులోంచి ఏమిటో ఇది అని చెప్పలేని ఒక ఉద్వేగం కదిలిపోతోంది. మాటరాని మౌనంతో కళ్ళల్లో తడి వచ్చి చేరింది. అలాగే నిశ్చేష్టుడినై నిలబడిపోయాను. మనోజ్న, పో పో, త్వరగా పో, చూపించి మళ్ళీ బడిగిపోవాలా అంది నా చెయ్యి పట్టి గుంజుతూ. తెప్పరిల్లి మనోజ్ఞని కృష్ణని పొదువుకొని పిల్లలందరినీ రమ్మన్నట్లుగా చేతులు రెండు పెద్దగా చాపాను. అందరినీ నా కౌగుల్లోకి చేర్చుకున్నాను. కిటికీ దగ్గరికి వచ్చి రెక్కలు తీసి మా వైపు తొంగి చూస్తున్న శ్రావణి కళ్ళ నిండా కన్నీళ్లు. ఆ తర్వాత ఆ కిటికీ ఎప్పుడూ మూతపడలేదు. రాత్రిలు కాదండి, పగలు. స్వరమాలిక శ్రోతలు, ఇక్కడితో ఈ కథ సమాప్తం. కలిసి ఉంటే కలదు సుఖము అనే గొప్ప సత్యాన్ని ఒక సింపుల్ కథ ద్వారా చాలా చక్కగా చెప్పారు రాధగారు. మంచి కథను మా స్వరమాలకి ఇచ్చినందుకు మేము మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే ఈ కార్యక్రమాన్ని అందిస్తున్న మైండ్ మీడియా వారి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్వరమాలిక శ్రోతలు, ఈరోజు కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు అనగా శనివారం మళ్ళీ కొత్త విషయాలతో స్వరమాలిక మీ ముందుకు వస్తుంది. అంతవరకు సెలవు. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి, అమెరికా నుండి భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం. అక్టోబర్ 27, 2017 నాటి ఎపిసోడ్ పునః ప్రసారం.